Of living, jeevinche kala. Thought revolution, alochanalalo kranti. Ee rendu oke nananiki bomma borusu vantivi. Art of living anna alochanalo kranti anna okate. Udaharanaki ఇంజనీర్ వాడి జీవిత విధానము ఇంజనీర్ పరంగా ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే హీ లివ్స్ లైక్ ఏ ఇంజనీర్. వాడి ఆర్ట్ అది. దానికి ముందు ఏం జరుగుతోంది? అతని ఆలోచనలలో మార్పు వస్తుంది. మామూలు వ్యక్తిగా ఇంకా ఆలోచించాడు, అతను ఇంజనీర్గా ఆలోచిస్తాడు. ఇంకత ఆలోచనలో క్రాంతి అన్నా విద్య నేర్చుకోవటము అన్నా ఒకటే. మళ్ళా అంచేత పేర్లతో గందరగోళం పడవద్దు. కానీ పేర్లు ఎందుకు పెడుతున్నాము అంటే ఆ థాట్ రివల్యూషన్, అసలు ఆలోచనలో పూర్ణమైనటువంటి మార్పు రావాలి. రివల్యూషన్ వచ్చిందనుకోండి ఏదైనా దేశంలో, ఆ దేశవాసుల యొక్క జీవిత విధానమే మారిపోతుంది. రెవల్యూషన్ అంటే అంతే కదా. అలాగే మన ఆలోచనలలో క్రాంతి వస్తే మన జీవిత విధానం మారిపోవాలి. జీవిత విధానం మారాలి అంటే ఒక విద్య మనకి తెలియాలి. ఇంజనీర్ లాంటి ఆలోచనలు వస్తే ఇంజనీర్ లాగా జీవిస్తాం. డాక్టర్ లాంటి ఆలోచనలు వస్తే డాక్టర్ లాగా జీవిస్తాం. ఫిజిక్స్ నియమాలు తెలిస్తే ఫిజిసిస్ట్గా జీవిస్తాం. కెమిస్ట్రీ నియమాలు తెలిస్తే కెమిస్ట్గా జీవిస్తాం. అంటే నీ జీవిత విధానము ఒక విద్య మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవించే విధానము ఎప్పుడు కూడా ఒక విద్య మీద ఆధారపడి ఉంటుంది. మనము చెప్పుకునేటటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంజీవనీ విద్య మీద ఆధారపడి ఉంటుంది. ఆ విద్య నేర్చుకోవాలి మనం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని మనం నేర్చుకుంటున్నటువంటి శిక్షణా తరగతులలో ఎలా ఉండాలి? సంజీవిని విద్య నేర్చుకుని దానికి తగినట్టు జీవించాలి మనం. మరి ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ ఉంటారు, మెడిసిన్ అంటే మెడికల్ ప్రొఫెసర్స్ ఉంటారు, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఉంటారు, కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ఉంటారు. మరి మనకి సంజీవిని విద్య నేర్పడానికి ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు వాళ్ళు అంటే మన గురువులు. ఎప్పుడో ఉన్నటువంటి సప్తఋషులు కాదు. ఈనాడు ఈ జీవిత కాలంలో ఇలాంటి పరిస్థితులలో జీవించి ఆ సంజీవిని విద్య ఎలా జీవించాలో తెలిపినటువంటి మహిమాన్వితులే మన గురు పరంపరలో మనం ఎన్నుకున్నటువంటి ప్రొఫెసర్స్. మనకి వాళ్ళు ఆ జీవించే కళ నేర్పుతున్నారు, ఆ సంజీవిని విద్య నేర్పుతున్నారు. ఇంజనీరింగ్ చదవకముందే ఇంజనీరింగ్ చదివేవాడికి వాడి లక్ష్యం తెలుసు, నేను ఇంజనీర్ అవుతే ఆ విద్య నేర్చుకుంటే నేను ఈ ఈ పనులు చేయగలను కదా. మెడికల్ కాలేజీలో జాయిన్ అయినటువంటి వాడికి మెడిసిన్ ఇవ్వటం ఇంకా రాకపోవచ్చు, వాడికి వైద్య నిర్ధారణ చేయటం ఇంకా వాడికి రాకపోవచ్చు, రోగ నిర్ధారణ చేయటం. దేనికి ఏం మందు ఇవ్వాలో తెలియకపోవచ్చు వాడికి. కానీ వాడికి తెలుసు వాడి ఉద్దేశం ఏంటి అంటే, వాడి లక్ష్యం ఏమిటి అంటే, రోగులు కనుక వాడి దగ్గరికి వస్తే వాళ్ళ బాధ నివారణ అవ్వాలి. అలాగే మిగతా రంగాలలో కూడా ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెయ్యగలిగినటువంటి చెయ్యవలసినటువంటి లేకపోతే ఇంకా ఏదో కొత్తవి కనిపెడదాం అనుకున్నటువంటి ఊహలు స్పష్టంగానే ఉంటాయి. మరి సంజీవిని విద్య నేర్చుకున్నటువంటి వాడు ఏం చేయాలి? వాడి జీవితంలో ఏ విధమైనటువంటి పనులు వాడు తీసుకుని ప్రజలకు అందజేస్తాడు అంటే మూడున్నాయి అక్కడ. ఒకటి ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితం. సంజీవిని విద్య తెలుసుకున్న వాడికి వాడికి రోగము రాకుండా ఉండటమే కాకుండా వాడి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఆధునిక వైద్య విధానము దానిని నయము చేయుట అసంభవము అని చెప్పింది కూడా నయం చేయగలుగుతున్నారు. చూపించారుగా మన గురు పరంపరలో వాళ్ళు. మరి అందరికీ నయం చేస్తారా? అది పిచ్చి ప్రశ్న. వైద్యుడు రోగం నయం చేయగలడని చెప్తాం కానీ అన్ని రోగాలు నయం చేస్తున్నాడా? ఇక్కడ అంతే. కానీ మానవ జాతి మొత్తము సంజీవిని విద్య నేర్చుకుంటే మాత్రం గ్యారంటీ మానవ జాతిలో రోగాలు ఉండవు. అది గ్యారంటీ, కామన్ సెన్స్. అది మన మొదటి లక్ష్యము. ఈ థాట్ రివల్యూషన్, ఆలోచనలో క్రాంతి, దీనికి మీరు రివల్యూషనలైజ్ అవ్వాలి. అంటే ఈ నమ్మకం మీలో కుదరాలి, ఎస్ రోగరహితమైనటువంటి జీవితము సంభవమే. రెండవది ఏంటి, సంజీవిని విద్యలో చాలా ముఖ్యమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి విషయం ఏంటి అంటే వృద్ధాప్యరహిత జీవితము. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటాడు, మాస్టర్ అంటే మేము ముసలాడు అవ్వమా అని. నువ్వు ముసలాడు అవ్వవు, నీ శరీరం ముసలుడు అవుతుంది. చాలా ఆ ఆలోచనలో క్రాంతి రావాలి మీకు. చిన్న పిల్లవాడిగా ఉంటే అమ్మ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆ ఉన్న చిన్న శరీరమే ఇంకా ఇప్పుడు మీకు ఉందనుకోండి, ఒప్పుకుంటారా? లేదు మాస్టర్ మేము అలాగే ఉండాలండి. ఎలా ఉండాలి? తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మా శరీరం ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని కోరుకోరు కదా ఎవరు? ఏమని కోరుకుంటారు? ఎదగాలి ఎదగాలి ఎదగాలి. ఈ ఎదుగులో ఎదుగుదలలో ఒక భాగమే శరీరము యొక్క వృద్ధాప్యము. ఆ మాటలో ఉన్న క్రాంతి మీకు తెలిస్తే, రివల్యూషనైజ్ చేసుకోగలిగితే ముసల్తనం లేదు. ఇంచేత ఓ 40-50 ఏళ్ళు వచ్చేసరికల్లా మన ఆలోచన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. 40 ఏళ్ళవాడు ఎవడైనా చనిపోతే అయ్యో పాపం 40 ఏళ్ళవాడా అంటారు. 70 ఏళ్ళవాడు ఎవడైనా చనిపోతే ఏమంటాం? అంటే ఏంటన్నమాట, వృద్ధాప్యము అనే శారీరక స్థితి కాదు అక్కడ ముఖ్యం. ఆ వృద్ధాప్యము మీకు ఒక కొలబద్ద. దేనికి కొలబద్ద? ఆ కొలబద్ద పోవాలి. అది వృద్ధాప్యరహిత జీవితం అంటే. అంటే వృద్ధాప్యము అనగానే మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే ఇంక అయిపోయిందండి. మొన్న విజయవాడలో క్లాస్ తీసుకుంటూ ఉంటే 75 ఏళ్ళు ఆయన ఒక ఆయన వచ్చి, 75 ఏళ్ళు వచ్చేసే మాస్టర్ ఇంకా నేనేం చేయగలను అన్నాడు. 70 అర్థమవుతుంది. వృద్ధాప్యం అంటే ఏంటో చాలా చేయగలడు, చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. సమస్య ఏంటి అంటే పొలిటీషియన్స్ అందరూ వృద్ధాప్యరహిత వాళ్ళే అనిపిస్తుంది నాకు. ఇదంటే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఏజ్ గురించి ఎప్పుడూ మాట్లాడరు. ఏజ్ అయిపోయింది ఇంకా చాలే, నేను రిటైర్ అయిపోతాను అనరు. ప్రజలు రిటైర్ చేయరు వాళ్ళని. భావార్థమే నా వృద్ధాప్యరహిత జీవితం అంటే నా ఉద్దేశం మీ శరీరం ఎలా ఉంటుందో అని నేను మాట్లాడటం. ఆ శరీరానికి దానికి కావలసినటువంటి సెల్స్ మీరు జాగ్రత్తగా పోషించుకోగలిగితే ఎప్పుడూ 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళలాగే ఉండవచ్చు. అక్కడ కండిషన్ ఏంటి అంటే మీ నాశనం అవుతున్నటువంటి సెల్స్ని కరెక్ట్గా ఎంత సంఖ్యలో నాశనం అవుతున్నాయో అంత సంఖ్యలోనే సెల్స్ని మీరు రీజనరేట్ చేసుకోగలిగితే శారీరక వృద్ధాప్యము కూడా రాదు. అన్నిటికంటే విచిత్రం ఏంటి అంటే ఈ భాష, వృద్ధాప్యరహితమైనటువంటి భాష, విదేశీ సైంటిస్టు మాట్లాడుతున్నారు, మనం మాట్లాడటంలే. జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి తెలుసున్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం చెప్తున్నారు అంటే, మానవ శరీరము కనీసము 200 ఏళ్ల వరకు వృద్ధాప్యరహితంగా జీవించగలిగేటటువంటి సామర్థ్యము కలిగి ఉన్నది సైంటిఫిక్గా. నువ్వు ముసలాడు ఎందుకు అయిపోతున్నావు అంటే నువ్వు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటం లేదు. అంచేత ఈ సంజీవిని విద్య యొక్క 2వ లక్షణం ఏంటి అంటే వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం. ఇక్కడ వృద్ధాప్యము అనేటటువంటిది ఏంటో చెప్పాను కదా మీకు. వృద్ధాప్యము అంటే ఇంకా నా సమయము అయిపోయినది, ఇంకా నేనేమి చేయలేను అనేటటువంటి ఆలోచన వృద్ధాప్యం. శారీరక వృద్ధాప్యం కాదు, ఇంకా నేను చేయలేను, అయిపోయింది నా పని. అటువంటిది లేకుండా చూసేటటువంటి జీవిత విధానము సంజీవిని విద్య. మహాత్ములు గురు పరంపర మనకి అందించేటటువంటి విద్య. 3వది మృత్యురహితమైనటువంటి జీవితం. అసలు సావే ఉండదు. చాలామంది నన్ను అడుగుతారు, మాస్టారు మీరు సైన్స్ చదివాని అంటున్నారు, సావు ఉండదని అంటున్నారు, ఎలా దీన్ని మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని కూడా ఇండైరెక్ట్గా అడిగారు. పాపం డైరెక్ట్గా అనలేరు కదా. నేను వాళ్ళకి చెప్పిన ఉదాహరణ ఏంటి అంటే, బాబు మొట్టమొదట మనిషి ఎగురుదాము అనుకున్నప్పుడు ఏరోప్లేన్ కనిపెట్టక ముందు ఏరోప్లేన్ గురించి ఆలోచించే వాళ్ళని ఏమన్నారు? పిచ్చివాళ్ళు అన్నారు. దేవుడే కనుక మనిషి ఎగరాలి అని అనుకుని ఉంటే దేవుడు ఏం చేసి ఉండేవాడు? పక్షుల్లాగా నీకు రెక్కలు ఇచ్చి ఉండేవాడు. నీకు రెక్కలు ఇవ్వలేదు కదా, నువ్వు ఎగరటం అసంభవం. ఇంకా విచిత్రమైనటువంటి మాట, కొత్తగా లోకోమోషన్ అంటే ఈ రైల్వే ట్రాక్ అది వేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు సంతకం పెట్టి ఉత్తరం రాశారు, దయచేసి రైల్వే ఇంజిన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 15 mph మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో నడవనివ్వకండి, అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే అందులో కూర్చున్న వ్యక్తులు ఊపిరాడక చనిపోతారు. దానికి ఒక లెజిస్లేషన్ పాస్ అయింది. ఇంజిన్ ముందు 2 గుర్రాలు వెళ్తూ ఉండేవి, అంటే ఆ గుర్రాలని దాటి వెళ్ళకూడదు ట్రైన్. ఇంచుకంటే అంతకంటే ట్రైన్ బాగా వెళ్తే అందులో కూర్చున్న వాళ్ళు ఊపిరి అడగ చనిపోతారు, సైంటిస్టులు చెప్పారు ఆ కాలం సైంటిస్ట్. మరి ఇప్పుడు ఏంటి నత్తనడక అని మనమే అంటున్నాం. చచ్చిపోతామని ఎవడికి భయం లేదు, స్పీడ్ ఎక్కితే యాక్సిడెంట్స్ అవుతాయని భయం ఉంది. ట్రాక్ కరెక్ట్గా లేకపోతే అది వేరే విషయం. అది స్పీడ్ కాదు ప్రాబ్లం, అక్కడ ట్రాక్ వేయలేని చేతగానితనం ప్రాబ్లం. ఏరోప్లేన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు 15వ శతాబ్దం నుంచి 20th century వరకు ఏరోప్లేన్ కనిపెట్టబడలేదు. రైట్ బ్రదర్స్ వచ్చారు, ఏరోప్లేన్ కనిపెట్టాక వాళ్ళు ఆకాశంలో 2 నిమిషాలు ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత ప్లేన్ కిందకు వచ్చేసింది. మరి ఇప్పుడు మీరు ఫ్యూయల్ కనుక కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ట్రాన్స్ఫర్, మీరు అనంతంగా ఆకాశంలోనే ఉండిపోవచ్చు కదా. ఉదాహరణ అర్థం చేసుకోండి, అంటే 2 నిమిషాలు నువ్వు ఎగరగలిగితే ఎంతసేపు అయినా ఆకాశంలో ఉండగలిగే సామర్థ్యం నీకు వస్తుంది అన్నది ఒప్పుకుంటున్నాం కదా. అంచేత నీ ఆయు ప్రమాణాన్ని ఈనాడు డాక్టర్లు ఖచ్చితంగా 20 ఏళ్ళు పొడిగించారు అని అందరూ ఒప్పుకుంటున్నారు. సగటు ఆయు ప్రమాణము ఇదివరకు కంటే ఇప్పుడు ఖచ్చితంగా 20 ఏళ్ళు పెరిగింది. మరి 2 నిమిషాల పాటే నువ్వు ఆకాశంలో ఉండగలిగితే అనంతకాలం పాటు ఆకాశంలో ఉండగలను అని ఒప్పుకుంటున్న నువ్వు 20 ఏళ్ళు ఆయు ప్రమాణం పెరిగింది అంటే అమరుడు అవలేవు అని అనుకుంటే నేనేం చేయగలను? నీ బుద్ధి అది. ఎప్పుడు టైం పట్టచ్చు, కానీ వీఆర్ ఆన్ ద ట్రాక్. అంచేత అమరత్వానికి కూడా మనం లైన్లోనే ఉన్నాం. నేను చెప్పేది ఏది కూడా అభూత కల్పనలు కావు. డిసీజ్ ఫ్రీ లైఫ్ వచ్చేస్తుంది, ప్రయత్నం జరుగుతున్నాయి. కానీ సంజీవిని విద్య ఏం చెప్తుంది పిచ్చివాళ్ళల్లారా, డిసీజ్ ఫ్రీ లైఫ్కి ఇది మార్గం కాదు. రోగాల్ని తగ్గించటము డిసీజ్ ఫ్రీ లైఫ్ తీసుకురాదు, రోగాలు రాకుండా చేయండి. తేడా అది ఆలోచనలో క్రాంతి. డోంట్ క్యూర్ ఎ డిసీజ్, స్టాప్ ది డిసీజ్. వ్యాక్సినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ మార్గం కూడా వచ్చేసింది. వ్యాక్సినేషన్ అంటే టీకాలు అర్థమే, మీరు టీకాలు వేస్తే ఆ రోగం రాదు వాళ్ళకి. ఇమ్యూనాలజీ డెవలప్ అయిపోతుంది. అసలు ఏ డిసీజ్ రాకుండా ఉండేటటువంటి పరిస్థితి, కాలకూట విషాన్ని కూడా నువ్వు తాగితే చనిపోకుండా ఉండేటటువంటి పరిస్థితి నీ శరీరంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్కి ఉన్నది అన్నది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. ఎలా చేయాలి అన్నది చేత కావటం లేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందో టాక్సిన్స్ శరీరంలో ఉండవు అని మాత్రమే తెలుసుకున్నారు వాళ్ళు. అంటే శివుడి యొక్క హాలాహలం తాగటం ఏంటి, ఇక్కడే నీలంగా అయిపోయి ఆగటం ఏంటి, నీలిరంగుకి రోగ నివారణ శక్తి ఎంత ఉన్నది, ఈనాడు మెల్లిమెల్లిగా వైద్యులు నేర్చుకుంటున్నారు. మనము మన గురు పరంపర ఇది ఆల్రెడీ చెప్పి ఉన్నది కనుక కొంచెము దృష్టిని వాళ్ళు చెప్పిన విషయం వైపు మళ్లించుకుందాం. నేను హోమియోపతి నేర్చుకుంటున్నటువంటి రోజులలో నాకు హోమియోపతి నేర్చినటువంటి చలపతిరావు గారి దగ్గరికి ఒక్కోయేవాడు వచ్చాడు, ఏదో మందు కోసం వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఓ పేషెంట్ ఉన్నాడు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్ పోసుకుంటూ ఉంటే మండిపోతుంది. మా నేను ఎల్లోపతి వైద్యం చాలా చేయించుకున్నాను. కొయ్యదొర విన్నాడు ఇది. అంతెందుకయ్యా అన్నాడు, అక్కడ ఉన్న రాయి తీసి చెవిలో పెట్టుకో అన్నాడు. ఈ చెవి మధ్య ఆ గులక రాయిని పెట్టుకోమన్నాడు. సరే, నేను ఎంఎస్సీ పిహెచ్డీని కదా, అప్పటికింకా నాకు ఈ థాట్ రివల్యూషన్ రాలే, నవ్వుకుందా నేను. కానీ రెండో రోజు ఆ పేషెంట్ వచ్చి తెప్పి తగ్గిపోయింది అంటే నేను నవ్వుకోలే, ఆలోచించా. ఇప్పటికీ నేను అదే చెప్తా, యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే అది చేసి చూడండి. కానీ నేను డాక్టర్లు అనేది ఏంటంటే, ఒకసారి ఒకడికి రోగం తగ్గినా నువ్వు నిజమైనటువంటి సైంటిస్ట్ అయితే నవ్వకూడదు, ఎందుకు తగ్గిందో ఆలోచించాలి. ఒకడికి తగ్గినా మీరు చూసుకోండి. అది ఇవి చిట్కా వైద్యం అంటాం. చిట్కా వైద్యం అంటే దాని వెనకాతల ఒక విజ్ఞానము లేదు అని అనుకోకండి. మీకు మనకు ఆ విజ్ఞానం తెలియదు. ఎందుకు ఇది చెప్తున్నాను నేను, రోగరహితమైనటువంటి జీవితము జీవించటానికి ఎల్లోపతి వైద్యులు చెప్పినటువంటిదే వేదము అనుకునే మూర్ఖత్వం నుంచి బయటపడితే అది మొదటి థాట్ రివల్యూషన్, మీ ఆలోచనలో పెద్ద క్రాంతి అది. అంటే మరి ఎల్లోపతి వైద్య విధానం తప్ప, సర్జరీలో వాళ్ల వైద్య విధానం తప్ప ఇంకా ఏ వైద్య విధానము లేదు లేదు లేదు. మరి సర్జరీ అవసరం అవునా కాదా? చాలా చోట్ల సర్జరీ అవసరం. అక్కడ నేనేదో గురువు దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్తానంటే జరగదు పని. అక్కడ కోత కొయ్యాల్సిందే, ఆ కోత కోసే విధానం వాళ్ళు చెప్పాల్సిందే, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిందే. ఆ కామన్ సెన్స్ ఉండాలి. ఎంతవరకు అది ఉపయోగపడుతుంది మనకి? నా జీవితంలోనే గ్యారంటీగా కొన్ని వందల కేసెస్లో ఆపరేషన్ అవసరం లేకుండా నేను హోమియోపతి వైద్య విధానం ద్వారా చాలా మందికి బాధలు తగ్గటం చూశాను. అందులో నా పాత్ర కూడా కొంత ఉన్నది. మరి అలాంటప్పుడు నిజమైనటువంటి మానవ జాతిలో సైంటిస్టులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వైద్యం నేర్చుకున్న వాళ్ళు అది కూడా ఆలోచించాలి, ఎందుకు తగ్గింది. దాంతో ఆలోచిస్తే అసలు ఈ సమస్య ఉండదు. కానీ ఏమైంది, ప్రతివాడు కూడా కూపస్థ మండుకల్లాగా ఎల్లోపతి హోమియోపతి, అలాగే హోమియోపతి వాళ్ళు ఇటు చూడరు. ఒకళ్ళనే నేను పొగట్టనే, అందరికీ అన్ని రకాల రోగాలు ఉన్నాయి ఆలోచనలలో. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేస్తున్నారు. ఆయుర్వేదం వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు నా ఉద్దేశంలో ఎక్కడ జరుగుతుంది అంటే ఆయుర్వేదంలో నువ్వు ఆయువుకి చికిత్స చేయటం లేదు, రోగానికి చికిత్స చేస్తున్నావు ఎల్లోపతి వైద్యుల్లాగా. పేరేమో ఆయుర్వేదం, చికిత్స ఏమో రోగానికి చేస్తున్నావు. పేరు ఒకటి, చేసేది ఇంకోటి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఆలోచనలలో ఈ క్రాంతి రావాలి, మీకు రివల్యూషన్ రావాలి. ఏంటా రివల్యూషను? ప్రతిదీ ఉపయోగకరమైనదే, ప్రతి విధానము ఉపయోగకరమైనదే, ఏది ఎందుకు ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి మానవ సమూహం కనుక ఏర్పడితే రోగరహితమైనటువంటి జీవితము ఈ 5-6 సంవత్సరాల్లోనే మనము సంపాదించేసుకోవచ్చు. ఎక్కువ కాలం అక్కర్లే. సమన్వయం కావాలంటే ఈ సిస్టమ్స్ అన్నిటికీ మధ్య, ఇందులో ఏ సిస్టము సమగ్రమైనది కాదు, రావాలి ఒక పరిపూర్ణమైనటువంటి వైద్య విధానం రావాలి. అది సంజీవిని విద్య యొక్క మొదటి లక్ష్యము, రోగరహితమైనటువంటి జీవితం. ఈ ప్రయత్నం ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఋషుల దగ్గర నుంచి ఈనాడు ఉన్నటువంటి యోగుల వరకు ప్రతి ఒక్కరూ రోగ నివారణ చేసిన వాడే కాదా? ఏ గురువు పేరైనా మీరు చెప్పండి, గ్యారంటీగా వాడి వెనకాతల అనేక రోగాలు నయం చేసిన చరిత్ర ఉంటుంది. సత్యసాయి కావచ్చు, షిర్దీ సాయి కావచ్చు, లారీ మహాశయ కావచ్చు. సిబివి గారు అయితే ఎక్స్పర్టైజ్ చేశాడు ఆయన. కేవలం నా పేరు నువ్వు చెప్పేసుకో చాలు, రోగ నివారణ అయిపోతుంది అని. కానీ ఆశ్చర్యం నాకు, సిబివి ప్రేరణ చేసే వాళ్ళలో ఎక్కడవుతుంది అంటే ఆ మాట చెప్పినట్టు ఆయన అనేక కోర్సులు ఇచ్చాడు. ప్లానటరీ కోర్సెస్ అని, ఆ కోర్సెస్ అవన్నీ వద్దంటారు వాళ్ళు. అంటే ఆయన పాపం ఏమీ చేతకాక తోచక ఆ కోర్సులు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, నీకు తెలియకపోతే అది వద్దు. దానివల్ల ఏమైంది, ఆ మొత్తం కోర్సులు ఈనాడు మూలపడ్డాయి. అవడికి తెలియదు ఆ కోర్సుల గురించి. మొన్న వేటపాలయంలో దత్తాశ్రమానికి వచ్చి మాస్టర్ గారు నేను ఆ కోర్సులన్నీ చేయిస్తున్నాను అన్నాడు. భయపడుతూ అన్నాడు, నేను తిడతానేమో. ఏమయ్యా? నమస్కారం మాస్టర్, సివి అంటే రోగాలు పోతాయి కదా, మళ్ళీ కోర్సులు ఏంటని ఆలోచనలు ఎలాగ సంకుచితం అయిపోతాయో మీకు అర్థమైందా? ఆ గురువు చెప్పినటువంటి ఆ కోర్సుల్నే ఆ శిష్యులు తప్పు వద్దు అంటున్నారు, ఎందుకంటే నీకు చేత కాదు. అంటే ఓపెన్గా చెప్తే తప్పు లేదు, కానీ మనుస్మృతిలో అనుకుంటా చేసిన తప్పు ఒక్కొక్కసారి చెప్పుకుంటే పోతుందిట పాపం. గోహత్య చేసిన వాళ్ళని ప్రాశ్చిత విధానాల్లో గోహత్య చాలా పెద్ద పాపం మన సంస్కృతి ప్రకారం. దాని ప్రకారం ఏంటంటే గోహత్య చేసిన వాడిని ఏమంటారు అంటే, నువ్వు చంపిన ఆవు యొక్క తోక పట్టుకుని నేను గోహత్య చేశాను, నేను గోహత్య చేశాను, నేను గోహత్య చేశాను అని 10 ఊళ్ళు ప్రతి రోడ్డు మీద చెప్పుకు తిరుగు అని. అంతేత నేను చేసిన తప్పు కూడా ఒకటి చెప్పేస్తే, నేను లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు మొదటి 2-3 సంవత్సరాలు నేను చెప్పే ఒక టాపిక్లో 21 పాయింట్స్ చెప్పేవాడిని. కొత్తగా చేరినప్పుడు నేను రిటైర్ అయిపోయే నాటికి కేవలము 5 పాయింట్సే చెప్పటం మొదలెట్టాను. జాయిన్ అయిన కొత్తలో ఆ టాపిక్లో 21 పాయింట్స్ నేను వాళ్ళకి చెప్పి ఇదంతా చదువుకోండి అనేవాడు. తర్వాత నేను రిటైర్ అయిపోయే రోజు నాటికి అదే టాపిక్ మీద నేను క్లాస్ తీసుకుంటే 5 పాయింట్సే చెప్పేవాడిని. అంటే ఎన్ని పాయింట్స్ ఎత్తేసాను నేను? 16 పాయింట్స్ ఎత్తేసాను నేను చెప్పినవి. ఇందాక సిబివి కోర్సెస్ గురించి చెప్తే చెప్తున్నా, కానీ నేను ఎత్తేసేది నాకు రాక కాదు. ఇంకేంటే నేను చెప్పా. తర్వాత మా కొలీగ్స్ వాళ్ళు అందరూ ఏమన్నా అంటే, మెడికల్ ఎంట్రన్స్కి పనికిరావు మాస్టర్, 5 పాయింట్సే చాలు అన్నారు. రోగ నివారణకి ప్రాబబ్లీ నమస్కారం మాస్టర్ సివివి అంటే సరిపోతుంది, కానీ పరిణామ క్రమంలో ముందుకెళ్ళటానికి ఆ కోర్సెస్ కావాలి. ఎత్తి పారేశారు, ఎత్తి పారేశాక ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఈకే గారు కాబోదు దాని మీద ఒక 16 సూత్రాలు 17 సూత్రాలు ఇచ్చారు సివివి మంత్రంస్ అని. ఎందుకు ఇది చెప్తున్నాను, మనము చాలాసార్లు మన గురువు యొక్క జ్ఞానాన్ని సర్వనాశనం చేస్తాం. ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు. వాల్మీకి 24,000 శ్లోకాలతో రామాయణం రాశాడు. చివరికి మనకి తెలిసింది ఏంటి అంటే, రామ అంటే చాలు. అంటే రామ అంటే చాలు అనే 2 ముక్కలు ఆయన చెప్పలేక ఎన్ని వేల శ్లోకాలు రాశాడు? 24,000 శ్లోకాలు రాశాడు. ఇంకాస్త పండితోత్తములు నాకు తెలుస్తూ కనిపించి వాళ్ళు ఏమంటారంటే, ఆ మాత్రం తెలియదా మాస్టారు మీకు? గాయత్రీ మంత్రం యొక్క ప్రతి అక్షరముతో సంపుటీకరణము చేసి ప్రతి అక్షరానికి 1,000 శ్లోకాలు చొప్పున ఆయన 24,000 శ్లోకాలతో రామాయణం రాశాడు. ఇంత చేస్తే రామాయణం గాయత్రీ మంత్రం యొక్క అర్థమే. చెప్పుకుందా ఎలా అర్థం? గాయత్రీ మంత్రానికి ఉన్న అర్థానికి రామాయణానికి నువ్వు సామ్యము చెప్పగలవా? పాండిత్యానికి సైన్స్కి తేడా అర్థమవుతుందా మీకు? ఈ పండితులు పెరిగిపోయి భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానికి చాలా ద్రోహం చేశారు అనే థాట్ రివల్యూషన్ మీకు రావాలి. ఆ ఆలోచనలో ఆ క్రాంతి రావాలి. తప్పు జరిగిపోయింది, ఇది కుచితమైంది కాదు. అప్పుడు మీరు సంజీవిని విద్య నేర్చుకోగలరు. సంజీవిని విద్య యొక్క మొదటి లక్షణం ఏం చెప్పాను నేను? రోగరహితమైనటువంటి జీవితం. పెద్ద పెద్ద రోగాలు పోతాయి. మొన్న ఇక్కడ క్యాన్సర్ తగినటువంటి కేసు ఒకళ్ళు నాకు చెప్పారు. నాకు నేను ఎందుకు చెప్తా, అది వాళ్ళ అనుభవం. మీ అనుభవం ఏంటంటే చూసుకోండి. అది రోగరహిత జీవితము సంభవమే సంజీవిని విద్య యొక్క మొట్టమొదటి లక్షణం. కానీ ఈ ప్రయత్నము ఇప్పటిది కాదు, బుద్ధుడు కాలం నుంచి దానికంటే ముందు నుంచి కూడా ఉంది. బుద్ధుడు దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, అదే 2,600 సంవత్సరాలు ప్రాచీనత కలిగి ఉన్నది. అప్పటి నుంచి ఈ సంజీవిని విద్య చెప్తాను మొర్రో నేర్చుకోండరా మాకొద్దు, మాకు రోగాలే కావాలి, మాకు వృద్ధాప్యమే కావాలి, మాకు కావే కావాలి అనేటటువంటి ఆ బంధనాల నుంచి మీరు బయటపడండి. అదొక విచారక్రాంతి, రివల్యూషన్. రోగం రాకేమవుతుందండి? మనిషి అన్నాక రోగం రాదా అనే వాళ్ళని ఇంతమందిని చూశాను నేను. ఇప్పుడు ఇంతమంది నన్ను అనలేను, ఇంకేంటి ఇక్కడ కాస్త తగ్గింది. కానీ తగ్గిన భావం అర్థమైంది కదా. ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు అంటే ఇంతమందిని చూశాట, ఎంతమందిని చూశాడు ఏంటంటే మరి మానవ శరీరం అన్నాక రోగం రాక ఏమవుతుందండి? యానిమల్స్కి ఎప్పుడైనా రోగం రావటం హాస్పిటల్కి వెళ్తాం చూశారా? మనిషి సంసర్గంలోకి వచ్చాక వాటికే హాస్పిటల్స్ మనం పెడుతున్నాం. బుద్ధుడి కాలంలో, బుద్ధుడు పుట్టినప్పుడు వాళ్ళ తండ్రికి జ్యోతిష్కులు చెప్పారు, వీడు రెండే ఆప్షన్స్ ఉన్నాయండి, అవుతే మహాచక్రవర్తి అవుతాడు, లేకపోతే మహా బెగ్గర్ అవుతాడు. కానీ ఎందులో అయినా మహాయే, అంతవరకు పాపం మీకు గ్యారంటీ ఇస్తున్నామండి. హీఈస్ గ్రేట్, ఐదర్ ఎ గ్రేట్ బెగ్గర్ ఆర్ ఎ గ్రేట్ ఎంపరర్. మరి ఏ తండ్రికి వాడు కొడుకు మహా బెగ్గర్ అవ్వాలని ఉండదు కదా. అంతేత ఏం చేశాడు, ఓ 16 ఏళ్ల వరకు చాలా జాగ్రత్తగా అతనికి కష్టం అంటే ఏమిటో, రోగం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. సరే, ఒక పుట్టినరోజు నాడు వసంతోత్సవం జరుగుతున్నప్పుడు 16 ఏళ్ల బుద్ధుడు, అతని రథసారథి ఊరు బయటకు వచ్చాడు. ఎప్పుడైనా సిద్ధార్థ అంటే బుద్ధుడు కాన్నప్పుడు అతని పేరు, అతను వస్తూ ఉంటే వార్నింగ్ అన్నమాట ప్రజల్లో, రోగి ఎవడు ఆయన మార్గంలోకి రాకూడదు, వృద్ధుడెవడు ఆయన మార్గంలోకి రాకూడదు. సరే, మృత్యువు రాదుగా, అది అక్కడ కండి. ఆ రోజు చమత్కారం జరిగింది. ఈయన రాజమహల్ నుంచి బయటకి రాగానే ఒక రోగి ఎదురయ్యాడు. ఈయనకు ఆశ్చర్యం, మరి 16 ఏళ్ల పాటు రోగం అంటే ఏంటో తెలియదు, అదంటే ఏంటో తెలియదు, గబుక్కున రోగం వచ్చింది. ఏంటిదమ్మా? ఏం లేదమ్మా, రోగం వచ్చింది వాడికి, కొన్నాళ్ళలో తగ్గిపోతుంది, మన మామూలు. చాలా జాగ్రత్తగా బుద్ధుడు అడిగిన ప్రశ్న గుర్తుంచుకోండి. ఆలోచనలో క్రాంతికి ఈ ప్రశ్న మొదటి మెట్టు. నాకు కూడా రోగం వస్తుందా అని అడిగాడు. మనం ఇంతమంది రోగులను చూస్తున్నా ఆ మాట అడగం, వస్తుందని తెలుసు కూడా, ప్రాబ్లీ వీఆర్ ఆల్రెడీ డిసీజ్డ్. ఆ రివల్యూషన్ అర్థమైన క్వశ్చన్ ఏంటంటే, మీ ఆలోచన విధానంలో రావాల్సినటువంటి మార్పు ఏంటంటే, సరే వాడికి రోగం వచ్చింది, సరే ఆ రోగం నాకు వస్తుందా, వస్తుందయా, నేను అంత బాధపడతానా, ఏమో అవుడికి తెలుసండి, అంతకంటే పెద్ద బాధలు ఉండేటటువంటి రోగం ఉంది. ఊరుకున్నాడు, ఏం మాట్లాడలే, ఇంకాస్త ముందుకెళ్ళాడు. సమస్య ఏంటంటే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయనే సామెతలాగే పాప బుద్ధుడికి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. ఈసారి ఎవడు కనిపించాడు? ముసలాడు కనిపించాడు. వీడెవడయ్యా అన్నాడు. ముసలాడయ్యా, ఏంటి అలా ఉండిపోయి నడుస్తున్నాడు? మీరేం అనుకోకండి, ఆ వయసు వచ్చాక మీరు అలాగే నడుస్తారు. నాకు ముసలితనం వస్తుంది, వస్తుంది. సైలెంట్ అయిపోయాడు. ఇంకాస్త ముందుకెళ్ళాడు. క్షమం అడిగాడు, ఏమయ్యా నేను చనిపోతానా? చనిపోతాం. చూడండి, 3 ప్రశ్నలు బుద్ధుడి జీవితంలో అత్యంత ఆనందంగా సుఖంగా మనము ఏ భోగాల కోసం అయితే తాపత్రయపడుతున్నామో అవేగా కావాలి. బుద్ధుడు ఆనందంగా 16 ఏళ్ల వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, ఒక రాజకుమారుడు, చుట్టూరా అన్నీ ఉన్నాయి వాడికి. 3 సంఘటనలు చూశాడు, రివల్యూషన్ అయింది. క్రాంతి అంటే అది. మన క్లాసెస్ ముందు మనలో ఆ క్రాంతి తీసుకురావాలి, ప్రపంచానికి ఆ మంట మండించాలి. మనం వాళ్ళ ఆలోచనలు తప్పు అని మనం చెప్పాలి. ఆ 3 ప్రశ్నలకి నేను సమాధానం కనుక్కున్నాను అని బుద్ధుడు బుద్ధత్వం పొందాక చెప్తాడు. నాకు ఈ 3 లక్షణాలను దాటేటటువంటి మార్గం అర్థమైపోయినది. అర్థమైపోవటమే కాదు, మీరు నాతో పాటు కూడా వస్తే మీకు ఆ మార్గాన్ని నేను చెప్తాను. విశ్వవ్యాప్తం అయిపోయింది అది. ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ అప్పుడు లేవు. అయినా ప్రపంచం అంతా వ్యాపించి ఉంది కదా, ఇండియాలోనే లేదు. బుద్ధిజం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇండియన్స్కి అసలు తెలియదు. కానీ చైనా కానీ జపాన్ కానీ ఇవంతా కూడా ఫండమెంటల్లీ దే ఆర్ బుద్ధిస్టిక్ ఇన్ నేచర్. ఇప్పటికి కూడా కొంతమంది పొలిటీషియన్స్ బెదిరిస్తూ ఉంటారు మేము వెళ్ళి బుద్ధిజంలో జాయిన్ అయిపోతామని. ఇది థాట్ రివల్యూషన్ వల్ల కాదు. అంతేత ఆ థాట్ రివల్యూషన్ మీకు అర్థం అవ్వాలి. ఎందుకు ఈ క్లాసెస్ పెడుతున్నాను, ఈ క్లాసెస్ ఉద్దేశం ఏంటి అంటే సంజీవిని విద్య మీకు అందుబాటులోకి తేవటానికి. సంజీవిని విద్య అంటే ఏం చెప్పాను నేను, ఏ విధంగా అయితే ఇంజనీర్గా బతుకుతాడు, మెడిసిన్ నేర్చుకున్నవాడు డాక్టర్గా బతుకుతాడు, కెమిస్ట్రీ నేర్చుకున్నవాడు కెమిస్ట్గా ఎలా బతుకుతాడు, సంజీవిని విద్య నేర్చుకున్నటువంటి వాడు ఈ మూడు లేకుండా, ఇతరులకి ఈ మూడు లేకుండా చేయగలడు. ఏ మూడు లేకుండా? వాడికి రోగం ఉండదు, వాడి దగ్గరికి వచ్చిన వాడికి రోగం ఉండదు, వాడి ముసలవాడు కాడు, వాడి దగ్గరికి వచ్చిన వాడు ముసలవాడు కాదు, వాడు చావడు ఇతరుల్ని చావనివాడు. పెద్ద గొడవ అది. మనకి చాలా సమస్యలకి చావే ఈనాడు ఒక సమస్య నివారణగా కనిపిస్తోంది పేపర్లు చూస్తూ ఉంటే. మరి వాళ్ల కోసమైనా మనం సంజీవిని విద్యని గబగబ ప్రపంచంలోకి తీసుకువెళితే మానవులుగా మనము చేయవలసిన ధర్మము చేశామేమో అని నా ఉద్దేశం. సంజీవిని విద్య ఈ మూడింటిని చేస్తూ ఎలా జీవించాలో చెప్పేటటువంటి కళ, అది ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ క్లాసెస్ యొక్క ముఖ్య ఉద్దేశంలో మీకు ఒకటే అర్థమైపోయింది కదా, ఈ మూడు ఎప్పుడైతే మిమ్మల్ని బాధించటం మానేస్తాయో మీరు ప్రపంచంలో మీరు చేయవలసినటువంటి దాని మీద దృష్టిని కేంద్రీకరించగలరు. ఇప్పుడంతా మీ ప్రాబ్లం అంతా దేని మీద ఉంది అంటే తిండి ఎలా తింటాం, ఆహార సమస్య, దానికి ఏదో ఉద్యోగం చేసుకోవాలి, అది చేసుకోవాలి. మరి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, అడుక్కునే చదువు నేర్చుకోవాలి, అంతే కదా. బాంబేలో నేను చాలాసార్లు నేను మీకు చెప్తాను ఈ కథ, మనం మన పిల్లల్ని చదివించుకుంటున్నాం, మెడిసిన్ చదివిస్తున్నాం. ఇది మీరు గుర్తుంచుకోండి, మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లవాడిని మెడిసిన్ చదివిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే కథ దానికి అన్వయించుకోండి. కొంచెం వినటానికి బాధగా ఉన్నా అది సత్యం అవునా కాదా అన్నది మీరు నిర్ణయించుకోండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అర్థమైంది కదా, ఊహించుకోండి. మీ పిల్లవాడిని మీరు ఏం చేస్తున్నారు, మెడిసిన్ చదివిస్తున్నారు, సరేనా? ఇప్పుడు కథ వినండి. కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన. బాంబేలో బెగ్గర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. బాంబేలో ఎక్కడ పడితే అక్కడ మీరు అడుక్కోవటానికి వీల్లేదు. మీరు అడుక్కోవాలంటే ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి బెగ్గర్స్ అసోసియేషన్. రిజిస్టర్ చేసుకున్నాక ఆ ప్రెసిడెంట్ ఎవడో చెప్తాడు, సరే ఈ ఇలాకా నీకు ఇస్తున్నాను, ఈ ఏరియాలో మాత్రమే నువ్వు అడుక్కోవాలి, అది దాటి నువ్వు అడుక్కోకూడదు అని. సరే జరుగుతోంది అది. సరే ఈ ఏరియాలో అడుక్కునే బెగ్గర్స్ యొక్క అమ్మాయికి, ఆ ఏరియాలో అడుక్కునే బెగ్గర్స్ యొక్క అబ్బాయికి పెళ్ళయింది. పెళ్లి కానుక ఇవ్వాలి కదా. ఇంకేత బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నా అంటే, సరే ఈ రోజు నుంచి నీకు ఈ ఇలాకాలో కూడా అడుక్కునే పెర్మిషన్ ఇస్తున్నాను, అది ఇచ్చాడు వాడు. మీరు మెడిసిన్ చదివించి మీ అబ్బాయికి ఏం చేస్తున్నారంటే, నాయన నువ్వు అడుక్కో, కానీ ఎక్కడ అడుక్కోవాలి నువ్వు, మెడిసిన్లోనే ఉద్యోగం అడుక్కో అని చెప్తున్నావు నువ్వు కాదా. ఉద్యోగం లేకపోతే చచ్చాడు వాడు, చచ్చాడు మీరు చచ్చారు. ఎంతమంది ఇంజనీర్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు పనిచేస్తున్న కంపెనీలో లాగే నువ్వు కంపెనీ ఎందుకు పెట్టుకోలేవు, వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ రాలే, మిగతా అంతా వచ్చేసినవాడి, నేను కంపెనీ పెట్టడమా, ఆ కంపెనీ పెట్టిన దద్దమ్మకి ఓ అంటే ఢమ్ రాదు. నీకు తెలిసినో తెలీదు, ఈ మైక్రోసాఫ్ట్ ఆయన ఎవరు, బిల్ గేట్స్. ఎకనామిక్స్లో ఆయన బీఏ చేస్తూ ఉంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అన్నారట, నువ్వు దద్దమ్మని యూ గెట్ అవుట్ అన్నారట, నువ్వు చదవలేవని. నాకు ఎంత ఇది కరెక్ట్ కథ నాకు తెలియదు, కానీ అఫీషియల్గా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు.
టకారాలతోనే చెప్తున్నాను, టకారాలు అన్నదే గుర్తుంచుకోండి, కానీ ఆ టకారం కరెక్టే అనిపిస్తుంది నాకు. ఇచ్చంటే ఆయన గారు ఆ బిఏ ఎకానమిక్స్ చదివి ఉంటే ఎక్కడో ఆ ఎకానమిక్స్ చదువుకుంటూ కూర్చుని ఉండేవాడు. గెంచేసి వాడిని వాడి నెత్తి మీద పాలుకొచ్చాడు ఆ యూనివర్సిటీ వాళ్ళు కదా. పాయింట్ అర్థమవుతుందా? అదొక రివల్యూషన్ మీకు రావాలి. థాట్ రివల్యూషన్ అనే పేరు పెట్టింది అందుకు. ఈ చదువులు చదివితే కానీ మేము జీవించలేము. మీకు ఆ ఉద్యోగాలు ఇచ్చి మీ పోస్టులు ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ చదువు చదవలేదు అని మీకు అర్థం కావటం లేదు. సమస్య అది, మీ ముందే ఉంది ఆ కాంట్రడిక్షన్. నేను వాళ్ళని కించపరచడం లేదు, వాళ్ళు చదువు రాకపోయినా ఈ చదువుకున్న మూర్ఖుల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఈ పేరెంట్స్ మేము అడుక్కుని తింటామే తప్ప మా వాడు మినిస్టర్ అవ్వాలి అని అనుకోడు. ఇంకంటే మీకు భయం, పిరికితనం, అందుకు రివల్యూషన్ అని పేరు పెట్టాం. చదవకపోతే ఏమైపోతాడు? ఒక 1,25,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్, 1,25,00,000 అంటే నువ్వు నిజం చెప్పు, 1,25,00,000 నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అంటే ఎంత ఎగ్గొడుతున్నావు నేను ఊహించుకోగలనన్న. అవంతా మాట్లాడకండి మాస్టారు, మనం అది మాట్లాడుకోవటానికి మీ దగ్గరికి రాలేదు. 1,25,00,000 ట్యాక్స్ కడుతున్నాను, ఏం చేయాలి అన్న. నీంది నీ అల్లుడు పేరు మీద ఇంకో కంపెనీ పెట్టేయన్న. పెట్టేది నేను చెప్పే అతనితో, ఆంధ్రాలో పెట్టొద్దయా ఇంకో స్టేట్లో పెట్టు అని. ఇంకో స్టేట్లో పెట్టాడు. ఇప్పుడు వాడు అల్లుడు వచ్చి నన్ను అడిగాడు, 3,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మాస్టారు, నేను ఏం చేయాలి అని. ఇంకో స్టేట్లో పెట్టు అంతే కదా, నీ మావకి చెప్పింది నీకు కూడా. సమస్య ఏంటి అంటే ఈ అల్లుడు మామ 5వ క్లాస్ కంటే ఎక్కువ చదవలేదు. 5వ క్లాస్ చదివారు వాళ్ళు. తర్వాత వాళ్ళు వచ్చి నాతో అన్నది ఏంటంటే, మా మనవడికి మేము MBA చదివించాం మాస్టారు, ఎక్కడా ఉద్యోగం రావటం లేదు. ఇన్ని ఉదాహరణలు మన కళ ముందు ఉన్నా కూడా మన ఆలోచనలో క్రాంతి రావటం లే. ఆ క్రాంతి ఎప్పుడు వస్తుంది అంటే ఆ సంజీవిని విద్య నేర్చుకున్న వాడికి వస్తుంది. డిసీజ్ ఫ్రీ శరీరమే కాదు, డిసీజ్ ఫ్రీ మైండ్ కూడా కావాలి. మీకు ఎప్పుడు కూడా మొత్తము మీ దృష్టి భౌతిక శరీరం మీద ఆధారపడి ఉంది. అంచేత మీ మనస్సులు ఎంత రోగగ్రస్తమై ఉన్నాయో మనకి తెలియటం లే. అసలు మనస్సులకే ఎక్కువ రోగం ఉంది మనకి. మన ఆలోచనలన్నీ కూడా రోగగ్రస్తమైనటువంటి ఆలోచనలే. ఇంత నేను చెప్పినా నా వాళ్ళందరినీ నేను, మీరు బిజినెస్ పెట్టుకోండాయా, మీరు పెట్టుకోండాయా, మా వాడికి ఉద్యోగం రావాలండి. ఇంకో తమాషా చూస్తానండి, మా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి బ్లెస్ చేయండి అంటారు. సరే, ఏమని బ్లెస్ చేయాలి? బాగా చదువు రావాలి. ఎందుకు చదువు రావాలి? పండితుడు అవ్వాలనా? ఉద్యోగం రావాలి. నేనేమంటానంటే, మీ పిల్లల బాధ్యత నాకు వదిలేయండి, వాళ్ళు సుఖంగా ఉండేటట్టు నేను చూసుకుంటాను, ఆ బ్లెస్సింగ్ అడగవయ్యా. నా పిల్లవాడు ఎప్పుడు సుఖంగా ఉండాలి అని బ్లెస్సింగ్ అడగవయ్యా అని అడిగినా నోటి విసేజ్ చెప్తున్నా ఎన్నిసార్లు, అప్పుడు చెప్పినా మళ్ళా ఏమంటారంటే, మా పిల్లవాడు బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? డబ్బుకేగా అంతేనా కావాలి? లేకపోతే వాడు పండితుడు అయిపోయి ఏదైనా ఒక పేరు తెచ్చేసుకుని, లీలావతి రాసిన ఎవరైనా గణితం, అదే ఒక అలాగా ఒక సైంటిస్ట్ అయిపోవాలను, ఒక మ్యాథమెటిషియన్ అయిపోవాలను, ఏదో అయిపోవాలనుకుంటే హ్యాట్స్ ఆఫ్. మీరు ఆ ఉద్దేశంతో వాడికి చదువు రావాలనుకుంటే అంతకంటే కావాల్సింది అదా మీ ఉద్దేశం కాదుగా. మరి నేను గ్యారంటీ ఇస్తున్నా కదయ్యా బాబు, నేను చూసుకుంటానయ్యా వాడు సుఖంగా ఎలా జీవిస్తాడో వాడు. డిసీజ్డ్ మైండ్ ఇది కూడా పోవాలి. ముందు అసలు మన ఆలోచనలే డిసీజ్డ్తో ఉన్నాయి. డిసీజ్ అంటే రోగం అని అనుకోకండి, డిసీజ్ సుఖంగా ఉండకుండా ఎలా ఉండాలో ఆలోచించగలిగేటటువంటి ఆలోచనలు మీరు ఎక్స్పర్ట్. ఎలాగ మా సుఖం మేము పోగొట్టుకోగలం? ఆ విద్య కూడా సంజీవిని విద్య నేర్పుతుంది. అంచేత డిసీజ్ నాట్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్, ఇమోషనల్ ప్లేన్లో వీఆర్ డిసీజ్. అద్భుతమైనటువంటి డిసీజెస్ ఉన్నాయి మనకి ఇమోషనల్ ప్లేన్లో. ఆ మధ్య పేపర్లో వరుసగా కొన్ని ఇష్యూస్ వచ్చాయి, నన్ను ప్రేమించకపోతే చంపేస్తా. మేనమామ ఓడో చదివి ఉంటారు మీరు కూడా పేపర్స్లో. ప్రేమిస్తున్నట్ట అమ్మాయిని, పెళ్లి చేసుకోపోతే ఏం చేస్తాట? అదేం ప్రేమమ్మ? మీకు అర్థమవుతుందా అసలు అది ప్రేమ కాదు అని? ప్రేమ ఉంటే ఏం జరగాలి? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాడు సుఖంగా ఉండేటట్టు చూసుకుంటావు కాదా? నువ్వో పక్క నేను ప్రేమిస్తానంటున్నావు, ఇంకో పక్క చంపేస్తానంటున్నావు. ఈజ్ ఇట్ నాట్ ఎ డిసీట్? నిన్న హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ ఏదో సీనియర్స్ ఒక్కొక్కడు జూనియర్స్ రోడ్డు మీద బీర్ తాగుతూ ఉంటే, రోడ్డు మీద ఎందుకు తాగుతారయ్యా బాబు, రూమ్కి పోయి తాగండి అన్నాడు. వచ్చాడు, కొట్టి చంపేశాడు. మన డిసీజ్ ఏంటో తెలుసా? ఇది జరుగుతున్నా మనకి పట్టనట్టు ఉన్నాం. వాడెవడో అవన్న చంపేశాడు, రేపు నీ కొడుకుని అక్కడ ఉంటే వాడు చంపడా? నీ కొడుకే ఇంకోటి చంపేస్తాడేమో, నీకు ఆ భయం అయితే లేదు కదా? ఇదంటే యువర్ డిసీజ్. నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఎంత ప్రమాదకరమైనటువంటి సామాజిక స్థితిలో ఉన్నామో మనం. ఇందుకు మనకి భయం వేయటం లేదు. జ్వరం వచ్చిన వాడికి పంచదార పెడితే చేదుగా ఉంటుంది, నువ్వు మెస్తాడు. డిసీజ్డ్ మైండ్, సవ్యమైనటువంటి ఆలోచన కూడా మరి వినగలగాల. బలవంతంగా అయినా మనం ఏంటంటే ఈ మాస్టర్లు మనుషులకు వెయ్యాలి. అంటే ముందు మన డిసీజెస్ పోవాలిగా, ముందు మనకు ఆ భయం పోవాలిగా. మరి మా భవిష్యత్ ఏంటి మాస్టారు అని నేను అడుగుతాడు. ఇంతమంది గురువులు ఎదురుకుండా ఉండి ప్రతి ఒక్కడూ చెప్పేది ఏంటి అంటే, మీరు పిచ్చివాళ్లలాగా మీ భోజనం కోసం వెతుక్కుంటున్నారు తప్ప, మీరు కనుక ప్రకృతిని మీ కడుపు నిండనించుకుంటే హాయిగా కడుపులు నిండిపోతాయి. పక్షులకు ఎవరు అన్నం పెడుతున్నారు? జంతువులకు ఎవరు అన్నం పెడుతున్నారు? మానవేతర ప్రాణులు కొన్ని లక్షల జాతులు ఉన్నాయి, అవి ఎలా జీవిస్తున్నాయి? ఎంత భయమో మనకి, ఎంత చెప్పినా వదులుకోలేము. ఈ మెట్టు వదిలితే కదా నువ్వు పై మెట్టుకి వెళ్ళేది. ఈ మెట్టు మీదే ఉంటాను, నేను పై మెట్టు రావాలంటే ఎలా వస్తుంది? ఆ తప్పు చేస్తున్నాం. ఆ వాతావరణము ఎంత విషాక్తమైపోయినదో మీరు ఆలోచించండి. మంచి పని చేయటానికి సిగ్గుపడతాడు, చెడ్డ పని చేయటానికి సిగ్గుపడ్డు. రోడ్ల మీద సిగరెట్ తాగటానికి సిగ్గుపడ్డు, రోడ్ల మీద తాగుడు తాగటానికి సిగ్గుపడ్డు. గవర్నమెంట్ బ్యాన్ చేసినా కానీ భగవన్నామ జపం చేసుకుంటూ వెళ్ళరా అంటే ఎంత సిగ్గు? ఆర్ యు నాట్ ఎ డిసీజ్డ్ మైండ్? ఈ అవగాహన ఉంటే తప్ప ఏ రివల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. థాట్ రివల్యూషన్ ఇది, మీరు ఏదో చేయక్కర్లే మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు. ఈ చిన్న చిన్న తప్పులు కనుక మనం సవరించుకోగలిగితే పృథ్వీపైన స్వర్గము సహజంగానే అవతరిస్తుంది, పృథ్వే స్వర్గముగా మారిపోతుంది. మీరేం చేయక్కర్లే దానికి, మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లే, మీరు ఏ ప్రచార కార్యక్రమానికి చేయక్కర్లే. కేవలము మీరు సవ్యంగా ఆలోచించటం నేర్చుకుంటే, ఆ సవ్యంగా ఆలోచించటము నేర్చుకోవటమే థాట్ రివల్యూషన్ అంటున్నాం. ఈ థాట్ రివల్యూషన్ యాంగిల్స్ అర్థమయ్యాయి కదా? మనం చదివించేటటువంటి చదువులు మన యొక్క శ్రమను ఉపయోగించుకోవటానికి ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యా విధానము అని అందరికీ తెలుసు. తెలియదా మీలో అందరికీ? ఇది తెలియదు ఎవరు మీరు చెప్పండి నాకు. ఒక విదేశీ సంస్థ, వ్యాపార సంస్థ, ఒక విదేశీ వ్యాపార సంస్థ తన వ్యాపారంలో క్లర్కులు కావాలి అనుకుంటే ఆ క్లర్కులను తయారు చేసుకోవటానికి పెట్టిన విద్యా విధానాన్ని ఇప్పటికీ చదివిస్తూ చాలామంది పేరెంట్స్ నేను చూస్తాను. నేను మావాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడండి, నేను ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తామండి. చేర్పించొద్దని నేను అన్ను. నీ మాతృభాషలోనే చాలా పదాలు అర్థం తెలియనటువంటి వాడు విదేశీ భాషలో ఏం అర్థం చేసుకుంటాడు అనే ఆలోచనైనా ఉన్నదా మనకి?
మా అన్నయ్య గారింటికి ఒక చోట వెళ్ళాను నేను. టైం అడిగాడు వాళ్ళ అబ్బాయి, గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. టైం అడిగాను, 7:30 అన్నాడు. అంటే అన్నాడు, నేను హాస్యానికి అంటున్నాడు అనుకున్నా, వాడికి తెలియదు 7:30 అంటే. అంటే 7:30 అంటే అర్థం లేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? వాడికి ఇంగ్లీష్లో చెప్పిందంతా అర్థం అవుతుందనా? డి యూ థింక్ ఇట్? మాతృభాషలో చెప్పిందే అర్థం కాని వాడికి వాడికి ఏం అర్థం అవుతుంది? ఆ ఇంగ్లీష్ ఎందుకు మనకి? దమ్ముందా మీకు? మీ వాళ్ళకి తెలుగు మీడియంలో చదివించడానికి దమ్ము లేదు. రోగగ్రస్తులైనటువంటి మనుషులు, రోగగ్రస్తులైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళం మనము అని అర్థం చేసుకోగలిగితే ముందు మందు వెతుక్కుంటారు మీరు. అదే గొప్ప అనుకుంటే ఇంకా మందేం వెతుక్కుంటారు మీరు? ఇంచేత ఆధ్యాత్మికత అంటే హరే రామ హరే కృష్ణ అంటాం కాదు, గాయత్రి మంత్ర జపం చేయటాలు కాదు, యజ్ఞాలు చేయటాలు కాదు, దేవాలయాలకు వెళ్ళటానికి కాదు, మన మానసికమైనటువంటి రోగాలను పోగొట్టుకోగలగాలి. ఇంకోటి చెప్పింది కరెక్ట్ అనుకుంటే నీకేం వ్యక్తిత్వం ఉంది? నువ్వు వాడికి చెప్పాలి, ఇందుకు నేను చదివిస్తున్నానయ్యా, తెలుగు మీడియంలో నా పిల్లల్ని చదివించుకుంటాను. మీకు తెలుసా, రష్యాలో మెడిసిన్ చదవాలంటే మీకు రష్యన్ భాష రాకపోతే చేర్చుకోరు. జర్మన్లో మీరు మెడిసిన్ చదవాలంటే మీకు జర్మనీ రావాలి. ఫ్రాన్స్కి వెళ్ళి చదువుకోవాలంటే మీకు ఫ్రెంచ్ భాష రావాలి. కానీ మనకి తెలుగు భాషే రాదే. రైల్వే ఇంజిన్కి తెలుగు మాట చెప్పండి చూద్దాం. ఒకటి చెప్పాడు నాకు, లౌహ పథ గామిని అన్నాడు. కరెక్టేగా. కానీ ఇంజన్ అంటే మనకి ఓకే, లౌహ పదగామిని అంటే ఎలా అనిపిస్తుంది? విచిత్రంగా అనిపిస్తుంది. మన భాష సిగ్నల్ తెలుగు, లౌహ పదగామిని ఆవాగమన సూచిక అన్నాడు. అంటే వీ ఫీల్ మోర్ కన్వీనియంట్ ఇన్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఇంకా మనకి దేశభక్తి కానీ దేశ ప్రేమ కానీ ఎలా ఉంటుంది? థాట్ రివల్యూషన్ అర్థమవుతుందా? అంటే ముందు మన దేశాన్ని మనం ప్రేమించుకోవాలన్నా, మన జాతిని మనం ప్రేమించుకోవాలన్నా ముందు మనకి మన భాష రావాలి. మన భాష రాదు, థాట్ రివల్యూషన్. ఇది ఆలోచనలో రావాల్సినటువంటి క్రాంతికి చెప్పటానికి ఇన్ని సమస్యలు చెప్తున్నానా నేను? కానీ అన్నిటి సమస్యలకి కూడా నివారణోపాయం మాత్రం చాలా సింపుల్, చాలా సింపుల్. కానీ చాలా సింపుల్ నివారణోపాయం చెప్పినప్పుడు మీరు చేసేటటువంటి చాలా ప్రమాదం ఏంటి అంటే, అది చాలా సింపుల్ కనుక అది తప్ప చాలా కష్టమైంది చేయమంటారు. అదొక ఆలోచన విధానాన్ని మనం సవరించుకోవాల్సి ఉన్నది. ఐన్స్టీన్కి నోబెల్ ప్రైజ్ వచ్చాక, నోబెల్ ప్రైజ్ లెక్చర్స్ అని వాళ్ళ చేత యూనివర్సిటీస్లో అక్కడ ఇప్పిస్తారు, టెక్సాస్ యూనివర్సిటీలో అనుకుంటా. ఫిజిక్స్ స్టూడెంట్స్కి ఐన్స్టీన్ తన నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత లెక్చర్ ఇస్తున్నాడు. అందులో ఆ లెక్చర్ అంతా అయిపోయాక ఒక స్టూడెంట్ లేచి, ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ అన్నాడు. వెరీ గుడ్, వెల్కమ్ అన్నాడు. సరే, ఐ వాంట్ టు డిస్కవర్ సంథింగ్ వెరీ గ్రేట్ అన్నాడు. వెరీ గుడ్, హౌ డు ఐ నో దట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ సంథింగ్ గ్రేట్ అని అడిగాడు మళ్ళా ఆ కుర్రవాడు. మూడు ప్రశ్నలు అర్థమే కదా. మొదటి వాడు ఏమడిగాడు అంటే ఐన్స్టీన్తో, నేను మీలాగే చాలా పెద్ద శాస్త్రవేత్త అవ్వాలి అన్నాడు. ఓకే. రెండోది ఏమడిగాడు, చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టాలి అన్నాడు. ఓకే. మూడోది అడిగాడు, నేను కనిపెట్టింది గొప్ప విషయమో అని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. మన ప్రశ్నలు ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, అసలు ఏం చెయ్యం, దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత. కానీ పాపం ఐన్స్టీన్ ఏమనలే, దానికి ఆన్సర్ ఇచ్చాడు, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేట్ ఇట్ ఈస్ సింపుల్. నువ్వు కనిపెట్టింది కనుక చాలా గొప్ప విషయం ఏంటంటే అది చాలా సింపుల్గా ఉంటుంది. అంతేకాదు, చాలాసార్లు చాలా గొప్ప విషయాలు మన ముందు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం కూడా అది గొప్ప అనుకోం మనం, బికాజ్ ఇట్ ఈస్ సింపుల్. అంతేత ఆలోచనలో ఇదొక క్రాంతి రావాలి మీకు. సింపుల్ విషయం కూడా చాలా గొప్పదేమో
ఉదాహరణకి శ్వాస పీల్చుకోవటం మీకు అందరికీ వచ్చు. ఈజ్ ఇట్ నాట్ సింపుల్? కానీ మీరు జీవించటానికి ఆధారం అదే, శ్వాస ఆగిపోతే ఏం. కానీ దాని గురించి అసలు మీరు ఎప్పుడు ఆలోచించరు, దాని గురించి ఎప్పుడు గమనించరు, దాని గురించి మీ పిల్లలకి ఎప్పుడు చెప్పరు. మీరేమనుకుంటారంటే నాకు శ్వాస పీల్చుకోవటం వచ్చు అని. మీకు ధైర్యం ఉండి ఒక ఆనెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, బాబు నాకు కూడా శ్వాస పీల్చుకోవటం కరెక్ట్గా రాదు. డాక్టర్లకే రాదు, ఎవరికి రాదు శ్వాస కరెక్ట్గా పీల్చుకునేటటువంటి విధానం. చేత మొత్తము ఈ సంజీవిని విద్య ఆ శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. అందుకు చెప్తున్నాను ఇదంతా కూడా, నీ ఆలోచనలు మారాలి అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది, నీకు రోగము రాకూడదు అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. చాలా పెద్ద పని నువ్వు చేయాలి అంటే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూలి వాళ్ళని బరువు ఎత్తుతోనప్పుడు చూశారా? మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఊపిరి బిగిస్తారు. మామూలుగా మీరు కూడా చూడండి, ఇంట్లో బల్ల అది ఎత్తితే కదప లేకపోతే ఏం చేస్తాం? ఊపిరాపి లేపుతాం, కదులుతుంది. అంటే మీరు కదపలేనటువంటి వస్తువుని కూడా దేనివల్ల కదపగలిగారు? శ్వాసను మార్చుకోవటం వల్ల. పాయింట్ అర్థమైందా? అంటే మొత్తము కూడా ఈ సంజీవని శాస్త్రము శ్వాసను అస్త్రముగా ప్రయోగించే శాస్త్రము. అది మీకు అర్థం అవ్వాలి. కానీ శ్వాస మార్చాలి, ఆలోచనలు మార్చాలి, ఇవి రెండు కూడా మళ్ళీ ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. నువ్వు శ్వాస మారుస్తే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే శ్వాస మారుతుంది. ఆలోచనలు మార్చటానికి మీకు పుస్తకాలు కావాలి, వ్యాకరణం తెలియాలి, సాహిత్యం తెలియాలి, ఏదో భాష తెలియాలి, ఏవేవో తెలియాలి మీకు. కానీ ఆ భాష అది తెలిస్తే మీ ఆలోచనలు మారితే మీ శ్వాస మారిపోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో పిల్లవాడు పుట్టగానే ఈ ఆపరేటస్ వాళ్ళ ముక్కు దగ్గర పెట్టబడుతుంది. వాడి శ్వాసను బట్టి భవిష్యత్తులో వాడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, సైంటిస్ట్ అవుతాడా, కెమిస్ట్ అవుతాడా తెలిసిపోతుంది. ఇంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఇంజనీర్స్ పీల్చుకునేటటువంటి శ్వాస, డాక్టర్స్ పీల్చుకునేటటువంటి శ్వాస వేరువేరుగా ఉంటాయి అని సైంటిఫిక్గా నిరూపింపబడతాయి. ఇప్పుడే వాళ్ళు వేరువేరుగా పీల్చుకుంటారు. మీరు ఎప్పుడైనా దాన్ని అబ్జర్వ్ చేయదలుచుకుంటే మరి మీకు ఆ ఓపిక ఉండాలి, ఐదేళ్ళు ఆగాలి. ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పుడు పిల్లవాళ్ళ శ్వాస చూడండి. ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యొక్క శ్వాస ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటుందో చూడండి, తేడా మీకే అర్థమైపోతుంది. సంబడీ హ్యాస్ టు డూ దిస్ రీసెర్చ్. అన్ని మాస్టర్లు మీరే చేయమంటే నాకు ఎక్కడ వీలుంది? ఎందుకు ఇది చెప్తున్నాను? పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం అది. కానీ పుస్తకాలు అవి చదవకుండా నువ్వు శ్వాసే మార్చుకోగలిగితే యోగులు చేసేది అది. వాళ్ళే మెడిసిన్ ఏం చదవలేదు, శ్వాస మార్చేసుకుంటారు, రోగ నివారణ జరిగింది. కర్నూల్ దగ్గర ఒక అవధూత ఉండేవాడు, ఏం పేరు ఆయన, రెడ్డి రామిరెడ్డి గారు. ఒక మూడేళ్ల పాపను ఒక అమ్మాయి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది. వాళ్ళు చేతులు ఎత్తేసి, మేమేం చేయలేమమ్మా, శరీరం అంతా కూడా నలబడిపోయింది, గడ్డగడ్డలు కట్టేసింది నెత్తురు, మేమేమీ చేయలేము, తీసుకెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక వార్డ్ బాయ్ వాళ్ళకి చెప్పాడు, ఇక్కడ ఒక అవధూత గారు ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని. వెళ్ళారు. ఆ అవధూత గారు ఏం చేశారు, ఆ పాపను పట్టుకుని మూడేళ్ల పాపను పైకి ఎగిరిస్తాడు. అప్పుడు అక్కడ కర్నూలు బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీద ఉండేవాడు ఈయన. ఆ బస్ స్టాండ్ నిర్మిస్తున్నారు, అక్కడ ఇనుప తువ్వలు ఉంటాయి చూసారా, ఏమంటారు దాన్ని, ఫెన్సింగ్, ఫెన్సింగ్ కట్టడానికి కట్టేటటువంటి దాన్ని, అందులో పడింది కెవ్వమంది. ఇంకా అమ్మ చచ్చిపోయింది పాప, విసిరేశాడు. తర్వాత జరిగింది ఏంటంటే ఆ పాప బతికుంది, ఇప్పటికీ బతికుంది. ఇంతేత చిల్డ్రన్ స్పెషలిస్ట్ అందరూ ఎక్స్పెండ్ చేశారనుకోండి, తేడా ఎక్కడొస్తుంది అంటే ఆ శ్వాస మార్చుకునేటటువంటి విద్య నేర్చుకోవాలి. నేర్పిండి అవుతే మాస్టారు అంటారు, మీకు మనస్సులు రోగగ్రస్తమైనవి, శరీరాలు రోగగ్రస్తమైనవి, మీ ఇమోషన్స్ రోగగ్రస్తమైనవి, మీకు ఆ విద్య ఎలా నేర్పుతాడు వాడు? మీ శ్వాసే రోగభూయిష్టమైనటువంటిది. మన కోపం వస్తుంది ఆ మాట అంటే, కానీ డాక్టర్ని అడిగితే వాళ్ళు ఒప్పేసుకుంటారు. యువర్ ఎలైవ్ బికాజ్ ఇట్ ఈస్ ఏ మిరకిల్. ఇన్ని వేల రోగ కణాలు ఇవంతా ఉన్నా ఊపిరి పీల్చుకోవటం నీకు చేత కాదు, అయినా నువ్వు బతికున్నావయ్యా, అసలు నువ్వు కరెక్ట్గా సంజీవిని విద్యకి చేస్తున్నావు. మిరకిల్ అది అసలు యాక్చువల్గా భగవంతుడి యొక్క ఆ నిర్మాణంలో ఆ సంజీవిని శక్తి ఎంత ఉందంటే, ఇన్ని మనం పిచ్చి పనులు చేస్తున్నా ఇంకా జీవించి మనం ఇంకా ఎదిరించి ఇంకా చేస్తాం అనగలుగుతున్నాం. శాస్త్రము అర్థమైందా మీకేం చెప్తున్నాను? రెండు రకాలుగా శాస్త్రం నేర్చుకోవచ్చు మీరు. శ్వాసని మార్చుకుని శాస్త్రం నేర్చుకోవచ్చు, పుస్తకాలు చదివి శ్వాసను నేర్చుకోవచ్చు. పుస్తకాలు చదివి శ్వాసను మార్చుకోవటానికి మీకు 5-6 ఏళ్ళు పడుతుంది పద్ధతిగా నేర్చుకుంటే. అది కూడా పద్ధతిగా అంటే అర్థం ఏంటి, పొద్దున 10 గంటలకు వెళ్ళాలి, సాయంత్రం 4 గంటల వరకు ఆ విద్య నేర్చుకోవాలి, చదువుకోవాలి, మళ్ళా ఇంటికి వచ్చాక అధ్యయనం చేసుకోవాలి, ఇదంతా మీరు చేసుకోవాలి. శ్వాస మార్చుకోవటం తేలికే, కానీ శ్వాస మార్చుకునే ముందు ఈ మూడు కరెక్ట్ అవ్వాలి. భౌతిక శరీరంలో ఉన్నటువంటి సెల్స్ రోగగ్రస్తం కాకూడదు, మీ యొక్క ఇమోషన్స్ రోగగ్రస్తం కాకూడదు. ఇమోషన్స్ అంటే అర్థమయ్యే, ఇందాక నేను చెప్పాను నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాయని, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాట, సంపత్తి. ఇమోషన్స్ ఎంత దారిద్ర్యం, ఇళ్లల్లో కూడా చాలా చోట్ల నేను చూశాను చాలామంది, నన్ను ప్రేమిస్తే నువ్వు ఈ పని చేయి అంటే ఆ పని చేయకపోతే ప్రేమ లేదు. అంతేత ఈనాడు వచ్చే సినిమాలు కూడా నాకు చాలా నచ్చుతాయి. మరి మీరు సినిమాలు చూస్తారో చూడడం నాకు తెలియదు. వన్ వే లవ్ మీద అద్భుతమైన పాట ఒకటి విన్నా, నాకు గుర్తుండటం లేదు, అది బట్టి కొట్టాలనుకుంటా, ఎన్ని ఖర్చులో తగ్గుతాయని చెప్పాడు వాడు. ఎందులో ఉంది కదా, వెళ్ళి వినండి, అది ఎంత రోగగ్రస్తమైందో చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు వాడు. ప్రేమ అంటే ఏమిటో అని, నేను ప్రేమిస్తున్నాను, వాడు ప్రేమిస్తాడో లేదో నాకెందుకు, ఇక్కడో బిజినెస్ చేసుకుని నువ్వు దాన్ని ప్రేమ అంటావేంటి? బిజినెస్కి ప్రేమకి తేడా కూడా తెలియనటువంటి రోగులకు సంజీవిని విద్య ఏం చెప్తాం? అంచేత ముందు ఇది చాలా ఇంపార్టెంట్. వీఆర్ డిసీజ్డ్, మనం రోగగ్రస్తులమై ఉన్నాం మూడు రకాలుగా కూడా. ఈ మూడు రకాలైనటువంటి రోగాలను మూడు క్షేత్రాలలో ఎలా సవరించుకోవాలో చెప్పేది గాయత్రి మంత్రం యొక్క మొదటి 5 అక్షరాలు. భౌతిక శరీరంలో ఉన్నటువంటి రోగాలు, ఇమోషనల్ బాడీలో ఉన్నటువంటి రోగాలు, ఆలోచనలో ఉన్నటువంటి రోగాలు ఓం భూర్భవస్వ అనే శబ్దావళితో పోతాయి. అందుకే దీన్ని గాయత్రి యొక్క మూలమంత్రము అంటాం, పంచాక్షరి గాయత్రి అంటాం. చాలా మందికి విషయం తెలీదు, గాయత్రి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓం భూర్భవస్వ తస్మితుర్వరణ్యం భర్గోదేవ శ్రీమై ధీరయోన ప్రచుర్య. ఎంత మన ఆలోచనలో జీరో అంటే, ఈనాటి వరకు ఒక్కడ నన్ను ఒక ప్రశ్న అడగలేదు. అడిగితే మరి నేనేం జవాబు చెప్పుకుండేవాడో నాకు తెలియదు. కానీ ప్రశ్న ఏంటి అంటే, గాయత్రి అంటే 24 అక్షరాల మంత్రం మాస్టారు, తత్సవితుర్వరణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయోన ప్రచోదయాతులో 23.5 అక్షరాలే ఉన్నాయి, 24 లేవు. సరే పోనీనండి, మేము సర్దుకుంటాం 23.5 అక్షరాలని 24 అని ఒప్పేసుకుంటాం. మరి ఓం భూర్భవస్వ ఎందుకుంది అని ఒక్కడు అడగలేదు నన్ను ఇంతవరకు కూడా. గాయత్రి మంత్రం మనం చేస్తున్నప్పుడు 24 అక్షరాల గాయత్రి ఛందస్సు అని చెప్పినప్పుడు, గాయత్రి మంత్రంలో 8 అక్షరాల 3 లైన్లు ఉంటాయి అని చెప్పినప్పుడు, ఓం భూర్భవస్వ తత్సవితుర్వరణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయోన ప్రచోదయాత్, ఇది గాయత్రి మంత్రం ఎలా అయింది అని ఒక్కడు అడగలేదు. మన ఆలోచనలు అంతగా ఆలోచిస్తాం అనమాట. అంటే అసలు ఏమీ లేదు, వాడు చెప్పాడు విన్నాను, చెప్పాను విన్నాను చేసి అందులో అన్ని అక్షరాలు ఉన్నాయి కూడా ఆవిడ లెక్క పెట్టాడు. నేను చెప్పాలి మళ్ళా 24 లేవయ్యా బాబు, అక్కడ ఏమున్నాయంటే 23½ ఉన్నాయి. ఆ 23½ని 24 ఎలా చేయాలో కూడా ఒక టెక్నిక్ ఉంది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను మీకు అర్థమైంది కదా, రివల్యూషన్. ఎందులో రివల్యూషన్? ఆలోచనలో రివల్యూషన్. మన విద్యా విధానము తప్పు, మన జీవించే విధానము తప్పు, మన ఇమోషన్స్ తప్పు. ఇంత స్పష్టంగా అర్థమయ్యాక కూడా వాటిని మార్చుకోను అని నువ్వు అంటే దానికి కారణం ఏంటంటే నీ బలహీనత. మరి ఎలా బయటపడాలి? ఒక వ్యక్తి బస్సు మీద రాళ్లు విసిరితే వాడిని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. 100 కనుక బస్సు మీద రాళ్లు విసిరితే అది ఒక ఆందోళన, ఒక క్రాంతి, ఒక రివల్యూషన్ అంటాం. తేడా అర్థమైంది? అదే తప్పు. 100 కలిసి చేస్తే ఇట్ ఈస్ ఎ రివల్యూషన్. అంతేత ఈ తప్పు మనం అందరం కలిసి చేద్దాం, మనం ఒక్కళ్ళం చేస్తే అంటారు. ఆలోచనలో క్రాంతి మనం అందరం కలిసి చేస్తాం అనుకోండి, ఓ క్రాంతి అయిపోతుంది అది. అందుకు కూడా మనం కలిసి ఈ ఆలోచన విధానంలో మొదటి మార్పు మీకేం రావాలి అంటే, వివేకానంద ఎప్పుడూ ఒక మాట అనేవాడు, ఓంకార మందిరాలు వచ్చిన రోజు భారతదేశం బాగుపడుతుంది అని. మనం ఓంకార మందిరాన్ని నిర్మిద్దాం. నా ఉద్దేశంలో ఒక ఓంకార మందిరం గ్రనైట్ పాలరాయి ఓ 10 స్థలంలో నిర్మిస్తే ఎంత అవుతుంది? రఫ్ ఐడియా ఉందా మీకు? చిన్న మందిరం నిర్మిద్దాం, పెద్దది వద్దు. కొన్ని లక్షలు కావాలా? 10 అయిపోతుందా? మీరు చెప్పటంలే, మీరు ఆలోచన లేవా? ఎంత కావాలి? 1,00,000 అవుతాయి. కానీ మా వివేకానంద స్వామి చెప్పిన ఓంకార మందిరానికి 50 కూడా ఖర్చు కాదు. మీ శరీరాలు ఓంకార మందిరాలుగా మారాలి. బయట 1,00,000 పెట్టి ఓంకార మందిరం కడితే ఏం లాభం? విద్యాలయాలలో విద్య మీ బుర్రకెక్కాలి, అవునా కాదా? విద్యాలయంలో మీరు బిఎస్సీ నేర్చుకుంటే అది విద్యాలయంలోనే ఉండిపోతే మీకేం లాభం? ఆ బిఎస్సీ ఎక్కడ ఉండాలి? ఇంజనీరింగ్ ఎక్కడ ఉండాలి? మెడిసిన్ ఎక్కడ ఉండాలి? ఓంకారం కూడా ఎక్కడ ఉండాలి? దానికి ఇవాళ ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను నేను ప్రాక్టికల్స్లో. ఓంకారాన్ని 2 ఉచ్చారణ చేయొచ్చు. ఒకటి ఓ, దీన్ని అలైన్మెంట్ ఓంకారం అంటాం. అంటే పరిస్థితుల మధ్య సమన్వయం మీరు తీసుకురాదలుచుకున్నప్పుడు ఓంకారాన్ని ఇలా ఉచ్చారణ చేయాలి. ఇది ఒక శక్తి. మీ చేతిలో ఒక బాంబు ఇస్తున్నా నేను. ఎక్కడైనా సమన్వయం మీరు సాధించుకోవాలి అనుకుంటే, మీరు కావాలనుకుంటే, నేను కొన్ని 1,000 దీన్ని ట్రై చేసి చూశాను. నేను ఎక్కడైనా ఈ గందరగోళం పరిస్థితులు ఉన్నాయనుకోండి, బాంబులు విసురుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, రక్కేసుకుంటున్నారు, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గందరగోళం వస్తున్నారు, ఇప్పుడు మీరేం చేయకండి. మనసులోనే పైకంటే మళ్ళా మీ రహస్యం వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమంటున్నాను అర్థమైందా? అంటున్నాను నేను ఏమంటున్నాను, కేవలం 3 అని ఊరుకోండి, చూడండి ఏమవుతుందో. యూజ్ ఇట్. చాలా తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఆధ్యాత్మికతలో చాలా రహస్యాలు బయటికి చెప్పలే. మీరు మిస్యూజ్ చేస్తేవి నేను చెప్పను. ఇది వాడుకోండి, ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చేయలేదు మీరు, మీ స్వార్థానికి మీరు ఉపయోగించుకోలేదు. దేనికి ఉపయోగించుకోవచ్చు? ఎక్కడెక్కడ దృశ్యం 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 అవుతుందా? ఎక్కడైనా రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ మొత్తము గాంధీ ఏవో మ్యాజిక్లు చేసేవాడు, మీరు చూశారో లేదో. రాయిట్స్ జరుగుతూ ఉండేవి, అందరూ లోపల ఎక్కడో ఉండేవారు, ఈయన ఒక్కడో మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈయన మీద ఎవడు కొట్టేవాడు కాదు. ఇంకా ఏంటి, వాళ్ళు ఏదైనా చంపటానికి వచ్చినా ఏం చేసేవాళ్ళు, ఆ అస్త్రాలను ఈయన కాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిచ్చారు. ఈ సమన్వయమైనటువంటి ఓంకార సాధన ఫలితం అది. కానీ ఇది ఓంకారంతోనే కాను, దేంతో అయినా మీరు ఉపయోగించుకోవచ్చు. రా
అంటే మకారం ఒకటి ఉండాలి. మకారం లేకపోతే అంత ఈజీగా చేయలేరు, దేంతో అయినా చేయొచ్చు. నేను అర్థమైంది కదా. చేత మొట్టమొదట ఈ థాట్ రివల్యూషన్ చేయటానికి ఆయుధాలు ఇవ్వాలి కదా. మీరు యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఇవ్వాలి కదా. అంచేత మొదటి ఆయుధం ఇవ్వాలని నేను ఇస్తున్నాను. నేను ఈ సమన్వయం చేసేటటువంటి ఈ ఆయుధాన్ని మీరు ప్రతిరోజు కూడా 21 సార్లు చేసుకుంటే మీకు కూడా ఈ ఆయుధాలు కావాలి. అంటే మీ భౌతిక మానసిక కామమైన శరీరాలు కూడా రోగార్థమై ఉన్నామని చెప్పాను కదా నేను. అంచేత ప్రతిరోజు కూడా 21 సార్లు మీరు ఈ సమన్వయ ఓంకార సాధన చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అంచేత 21 సార్లు అనేసుకుందాం. మళ్ళీ ఎప్పుడో ఎందుకు ముందు అది నేర్చుకుందాం. మనం ఏదైనా ఒకటి ఉంటే ఇంటికి వెళ్ళి చేస్తాం అనకండి, ఇక్కడ చేయండి. పద్ధతిగా కూర్చోండి, మీలోతే పద్మాసనంలో కూర్చోండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, నేను మీకు దేవతా శక్తులు మీ దగ్గరికి రావటానికి పద్మాసనం కంటే వేరే మార్గం లేదు. అంచేత యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఒకరోజా రెండు రోజుల మన వాళ్ళల్లో ఈ ఆసనాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ సీతారాముడే ఉన్నాడు, గురు సీతారాం, ఆయన అడగండి. కానీ సమస్య మన రోగగ్రస్తం ఏంటి అంటే పద్మాసనం దేవతల్ని మీ దగ్గరికి లాక్కొస్తుంది అని చెప్తే అసలు అది వాడరు మీరు. అంటే కనీసం ఎప్పుడైనా మేము మా రోగాన్ని జయించాము, కనీసం మా రోగం కంట్రోల్లోకి వచ్చింది కనుక ఈ క్లాస్ అయిపోగానే అదేంటో అడిగి నేర్చుకుంటాము అనే నిర్ణయం తీసుకుంటాం. పద్మాసనంలో కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. పరిపూర్ణమైనటువంటి ఆ లక్ష్యము అంటే ఏంటి, నా భౌతిక కామమయ మనోమయ రోగ నివృత్తి జరుగుతోంది, అన్ని ఏకీకరణ చెందుతున్నాయి అనే భావంతో చేసుకుందాం. 21 సార్లు స్ట్రైట్గా కూర్చోండి. రెండు చేతిలో ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోండి, ఎడమ చేయి కింద కుడి చేయి పైన ఉండండి. సర్కిట్ జాగ్రత్తగా చూసుకోండి, కళ్ళు తెరవకండి, చెప్పింది కాస్త మెమరేసుకోండి. సంజీవిని విద్య ఆలోచనలో క్రాంతి గురించి మాట్లాడుకున్నాం. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత సమాజము సంభవమే అని తెలుసుకున్నాం. ఈ మన దేశకాల పరిస్థితుల్లోనే పుట్టినటువంటి గురు పరంపర, గురుసత్తా మనకి సంజీవిని విద్య అందజేసింది. ఈ సంజీవిని విద్య రెండు రకాలుగా నేర్చుకోవచ్చు, పుస్తకాల ద్వారా, లేకపోతే శ్వాసను మార్చుకొనటం ద్వారా. మనము రెండు రకాలుగా కూడా ఈ విద్యను నేర్చుకుంటాం. ఈ సంజీవిని విద్య నేర్చుకోవటం వల్ల జరిగేది ఏమిటి అంటే పృథ్వీ స్వర్గంగా మారుతుంది. ఈ లక్ష్యంతో మనము కలిసి ప్రయాణం చేస్తాము అనే సంకల్పం తీసుకుంటూ జై గురుదేవ్.